ఆస్తికతను కర్తవ్య ప్రాణితను మానవ జీవితం యొక్క ధర్మముగా కర్తవ్యముగా గుర్తిస్తాము. ఇవాళ మనం స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఈశ్వరుడికి ఆస్ట్రాలజీలో ధనుస్సు రాశి గురించి చెప్పుకుంటాం. ఈ ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి, అలాగే ఇది అగ్నితత్వ రాశి, ఇంకా ఇది మేషం నుంచి లెక్క పెడితే 9వ రాశి. 9వ రాశి ఎప్పుడు కూడా దూర ప్రయాణాలని, కొత్త వాళ్ళని, అలాగే మన యాంబిషన్స్ని, ఆస్పిరేషన్స్ని చెప్తుంది. అవన్నీ కూడా సాధారణ జీవితం గడిపే వాళ్ళకి వాళ్ళ యాంబిషన్స్ ఏంటి, ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ లాంగ్ జర్నీస్ చేస్తారు, ఇవన్నీ చెప్తే సాధకుడికి ఏం చెప్తుందంటే వాడి లాంగ్ జర్నీ ఒక్కటే, వాడు దైవాన్ని చేరుకోడు. సాధారణ వ్యక్తి సాధన చేసి తను తనలో ఉన్న భగవంతుడిని చేరుకోవటం అంత ప్రయాణం అనమాట, అది దీర్ఘ ప్రయాణం. అందుకని దూర ప్రయాణాలన్నీ ధనుస్సుతో చెప్తే మన లోపలికి అంతర్ప్రయాణం ఏదైతే ఉందో అది ధనుస్సు రాశితోనే మొదలవుతుంది. అలాంటి ధనుస్సు రాశి చాలా చాలా పవిత్రమైన రాశి, దాని గురించి ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. ఈ దీనికి గుర్తు ఏంటంటే బాణం. బాణం దేనికి గుర్తు? ఏదన్నా ఒక లక్ష్యాన్ని చేరించడానికి బాణాన్ని వదులుతారు. పూర్వకాలంలో ఒక విల్లు బాణం ఉండేది, ఇప్పుడు పిస్టల్ ఉంటుంది, దాంట్లో గుండు బాణం లాంటిది సరిగ్గా అది లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అలాగే ఈ ధనుస్సు రాశికి ఉన్న బాణం సంకేతం ఏంటంటే లక్ష్యాన్ని ఛేదించడం అనేది దీనికి స్పెషాలిటీ. ఈ రాశిలో లగ్నంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలాగే చల్లటి గుర్రంపై ఒక విలుకాడు ఉండడం అనేది కూడా దీనికి గుర్తు అనమాట. ఈ మొత్తానికి గుర్తు అంత సింపుల్గా చెప్పుకోవాలంటే దీంట్లో కీ పాయింట్స్, కీ నోట్స్ 5 ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్లో మామూలుగా ఉన్న వ్యక్తి సంగత్వం కలిగి ఉంటాడు. సంఘం అంటే సంఘ దోషం అంటాం, అంటే ఒకదానితో ఒకటి కలగటం వల్ల వచ్చే దోషం ఏదైతే ఉందో దాన్ని సంఘదోషం అంటాం. సంగత్వము అంటే కలగటం, అంటే మనం ఒక ఉపనిషత్తుల్లో కథ ఉంటుంది, అదేంటంటే లేడీని పట్టుకోవాలంటే ఏం చేస్తాడంటే విలుకాడు పిల్లను గ్రోవి ఊదుతాడు. ఆ పిల్లను గ్రోవి ఊదితే లేడీ చాలా ఫాస్ట్గా పరిగెత్తేది కాస్త ఆగిపోయి అలా వింటూ ఉంటుంది. వాడు ఊతూ ఊతూ చిగబుక్కుని దాన్ని పట్టేసుకుంటాడు. అంటే చెవులు అనే ఇంద్రియం ద్వారా దానికి ఇష్టమైన శబ్దం వింటూ అది కట్టుబడిపోయింది. అలాగే ఏనుగుని పట్టుకోవాలంటే పెద్ద మొదపటి ఏనుగుని పట్టుకోవాలంటే మామూలుగా పట్టుకోలేరు కాబట్టి ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గోతిలోకి ఒక ఆడ ఏనుగుని దింపుతారు. ఇదివరకే మచ్చిగైన దాన్ని సారీ గోతిలో దింపరు, దూరంగా పెడతారు. దాన్ని అంతా చిన్న చిన్న పొల్లలతోటి గడ్డితోటి కప్పేస్తారు. గోతిని కప్పేస్తే ఆ గోతి మించి నడుచుకుంటూ వచ్చి ఆ గోతిలో పడిపోతుంది. అక్కడ అవతల ఆడ ఏనుగు ఉన్నదని తెలుసుకుని ఆ రకంగా ఏనుగుని పట్టుకుంటారు, ఈ రకంగా లేడీని పట్టుకుంటారు. అలాగా ఒక్కొక్క ఇంద్రియాలకి మనిషి ఎలాగ బానిస అవుతాడో అలాగే జంతువులు కూడా బానిస అవుతాయి. మనిషి 5 ఇంద్రియాలకి, 5 ఇంద్రియాలకి కూడా పూర్తిగా బానిస. అందుకని ఇలాంటి సంగత్వం ఏదైతే ఉందో, దాంతో అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది మొదటిది సంగత్వం. మనిషి సగం జంతువు, దేహం సగం ఉన్నదాన్ని సెంటార్, అది మొదటి గుర్తు అనమాట ఈ ధనుసు రాశికి. ఆ తర్వాత తర్వాత దాంట్లో నుంచి ఒక గుర్రం మీద విలుకాడు, ఆ తర్వాత బాణము ధనుసు, ఆ తర్వాత చివరికి బాణం మిగిలింది. ప్రస్తుతానికి ఆ బాణం మనం ఇందాక చెప్పుకున్నాం ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి గుర్తుని. ఎవరైతే దీన్ని ధ్యానం చేస్తారో ఈ గుర్తుని వాళ్ళు లక్ష్య సాధనకి వాళ్ళ మనస్సు ఏకాగ్రం అవుతుందన్నమాట. ఈ రాసుల సింబల్స్ని ధ్యానం చేయటం అనేది ఒక చాలా ముఖ్యమైన సాధన. రాసులు ఇంగ్లీష్ నెలల ప్రకారం వేసిన పుస్తకాల్లో ఉంటాయి. ఒక్కొక్క రాశికి మేషం ఇలా ఉంటుంది, వృషం ఇలా ఉంటుంది. ఆ రాశి సింబల్ని చూడటం, కళ్ళు మూసుకూర్చోవడం, ఇంకేం చేయక్కర్లేదు. అలా చేస్తే దానికి సంబంధించిన జ్ఞానం మనకు వస్తుంది. ఈ అటాచ్డ్ అంటే సంగత్వం అయిపోయిన తర్వాత రెండోది దీంట్లో నిస్సంగత్వం వస్తుంది. ఈ నిస్సంగత్వంలో రెండు ఉంటాయి. అదేంటంటే ఇందాక చెప్పుకున్నాము, తెల్లటి గుర్రం మీద ఒక ధనుస్సు పట్టిన వెలుగాడు ఒకే లక్ష్యాన్ని సాధించడం. అలాగే దానికి యాంబిషన్ అంటే నేను అంతటి వాడిని అవ్వాలి, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, లేకపోతే ప్రెసిడెంట్ అవ్వాలి, లేకపోతే నేను గొప్ప పెయింటర్ అవ్వాలి, నేను గొప్ప రచయితను అవ్వాలి, నేను గొప్ప యాక్టర్ని అవ్వాలి, గొప్ప లాయర్ని అవ్వాలి, నన్ను అందరూ మెచ్చుకునేటువంటి మంచి పనులు చేయాలి. ఇవన్నీ కూడా యాంబిషన్స్. అవి కాస్త యాంబిషన్ కాస్త యాస్పిరేషన్ కిందకు వస్తుంది, యాస్పిరేషన్ కిందకు మారుతుంది. యాస్పిరేషన్ అంటే ఏంటి, ఒకదాన్ని అందుకోవాలి అని ఒక ప్రయత్నం. ఆ అందుకోవాలనే ప్రయత్నం వేరు, యాంబిషన్ వేరు. ఆ యాంబిషన్ కాస్త యాస్పిరేషన్గా మారుతుంది. అలాగే యాస్పిరేషన్ అంటే ఏంటి, గురువు ఇచ్చిన పనులు చేయాలి, నేను దానికి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకోవాలి, దాని తగ్గట్టుగా జీవిత విధానాన్ని నేను సరిదిద్దుకోవాలి అనుకొని ఆ పద్ధతి ప్రకారం నడవటాన్ని యాస్పిరేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేది శిష్యుడిగా ఉన్నవాడు భగవంతుడి వెలుగు. ఇప్పుడు భగవంతుడి వెలుగు అని ఎందుకంటామంటే అసలు సాధన మొత్తం కూడా మనలో తేజస్సు పెరగటమే. ఎంత తేజస్సు ఉంటే అంత గొప్ప. సూర్యుడి తేజస్సు చాలా గొప్పది కాబట్టి సూర్యుడి కేసి మనం చూసి ఉండలేము, కాసేపు చూడంగానే కళ్ళు పోయిందా. అలాగే సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతాయి, ఆయన శక్తి వల్ల, ఆయనకున్న వెలుగు వల్ల ఆయన చుట్టూ గ్రహాలు అవి తిరుగుతుంటాయి. ఎంతకంటే పెద్ద సూర్యుడు ఉంటే ఆ సూర్యుడి చుట్టూ ఈ సూర్యుడు తిరుగుతాడు. ఇలాగ అందరూ కూడా వేరే సూర్యుడి చుట్టూ, అలా వీళ్ళందరూ కృతికల చుట్టూ, వీళ్ళందరూ మళ్ళీ సప్తఋషుల చుట్టూ, సప్తఋషులందరూ మళ్ళీ ధ్రువుడి చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటారు. ఒకళ్ళ చుట్టూ ఇంకొకరు తిరుగుతుంటారు. ధ్రువుడు ఎవరి చుట్టూ తిరగడు, అలా ఉంటాడు విష్ణు పాదాలని అంటిపెట్టుకుని. అలాంటి స్థితి ఏదైతే ఉందో అలాంటి భగవంతుడి వైపు వెలుగు వైపు ప్రయాణం చేయడం అనేది ధనుస్సు రాశిలో ఒక ముఖ్యమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంట్యూషన్ లీడ్స్ టు ఇనిషియేషన్. ఇంట్యూషన్ అంటే మనం ఒక ఏదన్నా ఆలోచిస్తే దానికి సంబంధించిన జ్ఞానం మనకు స్వతసిద్ధంగా వస్తుంది, చదవటం వీటి వల్ల కాకుండా. ఆ ఇంట్యూషన్ దేనికి తీసుకెళ్తుందంటే మనం హయ్యెస్ట్ దీక్షలు తీసుకోవడానికి మనిషిని సాధకుడిని నడిపిస్తుంది. అలాగే ఐదో కీ నోట్ ఏంటంటే ఆదర్శాల కోసం జీవించడం. ఆదర్శాల కోసం జీవించడం అనేది చివరి కీ నోట్గా ఇచ్చారు. ఇక్కడ గురువుగారి జీవిత చరిత్రలో ఉంటుంది, నేను ఆదర్శాలనే భగవంతుడిగా స్వీకరించాను, వాటిని పాటించడానికి నా జీవితం అంతా ఖర్చు పెట్టాను అని. అంటే ధనుస్సు రాశి యొక్క ప్రభావం గురువుగారి జీవిత చరిత్రలో ఆ పర్టికులర్ సెంటెన్స్ ఎక్కడైతే ఉందో ఆ చాప్టర్లో ఒకసారి మీరు అందరూ చదువుకుంటే ధనుస్సు రాశి ప్రభావం గురువుగారు ఎలా చూపించారో అర్థమవుతుంది. ఇంకా ఈ రాశికి కుజుడు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు దీనికి మామూలుగా అధిపతి గురువు. గురువు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానాన్ని ఇచ్చి చక్కగా ఆర్డర్లీగా అన్ని పనులు చేయటం ఇస్తే ఆ పనులు చేయడానికి కావాల్సిన బలం, మనం పనులు చేయాలని ఉత్సాహం ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఆలోచన బలం కూడా ఉండాలి. ఆ బలాన్ని కుజుడు ఇస్తాడు. ఈ రకంగా ఆదర్శాలే భగవంతుడిగా ఉన్నాడు అని జీవించడానికి సిద్ధపడిన వాళ్ళకి ఖచ్చితంగా కుజుడి శక్తి మనకు వచ్చి, కుజుడు అంటే మామూలుగా గ్రహ భాషలో కుజుడు, ఇంకా పైకి పైకి వెళ్తే దేవసేనా నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శంబళకి అధిపతి అయిన సనత్ కుమారులు. కాబట్టి ఎవరైతే ఆదర్శాల కోసం జీవిస్తారో వాళ్ళకి సనత్ కుమారుల గ్రహం లభిస్తుంది, వాళ్ళ శక్తి సహకారం అన్నీ మనకు లభిస్తాయి అన్నమాట. అలాంటిదంతా కూడా ఈ ధనుస్సు రాశి ప్రభావంతో సాధకుడు పొందగలడు. ఇవన్నీ కొత్త కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవడం. ఇప్పుడు గురువుగారి జీవిత చరిత్ర చూస్తే, మొదట వారు గురువుగారు ఏమి ఇచ్చారంటే 24 సంవత్సరాల దీక్ష, ఆహారం తీసుకోవడం, గో సంస్కారిత ఆహారం, అవన్నీ అఖండ జ్యోతి పెట్టడం, దేశ స్వాతంత్రం కోసం పాటుపడటం, ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. అవి అయిపోయిన తర్వాత మొదటి హిమాలయ యాత్రలో అయిపోయిన తర్వాత రెండవసారి హిమాలయ యాత్రలకు వచ్చినప్పుడు మళ్ళీ కొత్తవి ఇస్తారు, అలాగే మూడోసారి ఇంకో కొత్తవి ఇస్తారు, నాలుగోసారి ఇంకో కొత్తవి ఇస్తారు. నాకు ఇలాగ 5 వేళ్ళు చూపించారు, 5 వేళ్ళు నేను ఇలా అర్థం చేసుకున్నాను, 1 లక్ష అని చెప్పు, 1 లక్ష ఇలాగ అన్ని 5 గురించి 5 లక్షల గురించి చెప్తారు. ఇవన్నీ ఎందుకంటే ప్రతిసారి ఒక కొత్త లక్ష్యం ఏర్పడటం అనేది మీ ధనుస్సు రాశి యొక్క స్పెషాలిటీ అనమాట. ఇదివరకు ఏదైతే ఉందో అదే కంటిన్యూస్గా ఎన్నేళ్ళు చేసినా చేయడం అనేది కాకుండా, ఇక్కడ 9వ రాశి ఏమనుకున్నామంటే కొత్త వ్యక్తులు, కొత్త పరిసరాలు, కొత్త పనులు, అన్నీ కొత్త కొత్త ఉంటాయన్నమాట. ఇదివరకు చేసినవన్నీ ఆపేసి కొత్త చేసినారేంటి గురువు గారు అనొచ్చు. అదంతా ధనుస్సు రాశి ప్రభావం. ఈ ధనుస్సు రాశి ప్రభావంలో ఉన్న విశేషం ఏంటో ఇంక కొంచెం ముందరకెళ్తే మీకు అందరికీ అర్థమవుతుంది. ఉన్నతమైనవన్నీ సాధించడం అనేది ఈ రాశిలో ఉన్న స్పెషాలిటీ. మామూలుగా అందరూ చేస్తారు ఎవరు చేసినా. ఇప్పుడు నువ్వు పంచవీరభద్ర సాధన చేయాలి, సూక్ష్మీకరణ సాధన చేయాలి, అందుకని ఏకాంతంగా ఉండాలి. ఇప్పటి వరకు చేసిన ఏ మూర్ధన్యులన్నా చేస్తారు. 24 లక్షలు గాయత్రి, అఖండ జ్యోతి పెట్టడం, భూ సంస్కార ఆహారం, ఇవన్నీ ఎవరన్నా చేయగలరు, పెద్ద విశేషమేం కాదు. ఇప్పుడు నుంచి అసలైంది ఉంటుంది అని గురువుగారు చెప్పినప్పుడు వాళ్ళ గురువుగారు వెంటనే అంటారు, ఎస్ మీరు ఏం చెప్తే నేను వచ్చేస్తాను. అది కొత్త లక్ష్యాన్ని ఏర్పరచడం, కొత్త పథకాలు ఇవ్వడం, కొత్త దిశానిర్దేశం, ఇవన్నీ కూడా ధనుస్సు రాశి ప్రభావం. గురువుగారి జీవిత చరిత్రని ఇలాగా ఎసోటరిక్ ఆస్ట్రాలజీ పరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చదివి చూడండి. అప్పుడు బాగా గురువుగారి జీవిత చరిత్రలో మనకు ఎసోటరిక్ ఆస్ట్రాలజీ ఎలా కనిపిస్తుందో అర్థమవుతుంది. అలాగా మన మానవ చేతనత్వం ఎక్స్పాండ్ అవ్వడానికి, ఇంకా డెవలప్ అవ్వడానికి, వికసించడానికి మనకు 6 రాశులు బాగా పనిచేస్తాయి. ఈ 6 రాశుల్లో మనం మొట్టమొదట స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే కర్కాటకం. ఈ కర్కాటకంలో మొట్టమొదటిగా భూమి మీదకి జీవుడిగా వచ్చేవాడు మనిషిగా వస్తాడు. జీవుడిగా వచ్చేవాడు మనిషిగా వస్తాడంటే మొదట వాడు ఖనిజంగా ఉంటాడు, తర్వాత వృక్షంగా ఉంటాడు, తర్వాత జంతువుగా ఉంటాడు. జంతు స్థితి నుంచి మానవ స్థితికి రావడానికి కర్కాటక రాశి ద్వారా వస్తాడు భూమి మీదకి. అలా వచ్చినప్పుడు మామూలు మనిషి ఏమనుకుంటాడంటే నాకు ఇది కావాలి, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, ఇలాగనమాట. ఐ డిజైర్, వాడికి ఎంతసేపు చూసినా వాడి నోట్లోంచి నాకు ఇది ఇష్టం, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఎప్పుడు నాకు కావాలి నాకు కావాలి అంటూనే ఉంటాడు. అలాగా అన్నవాళ్ళు ఎవరన్నా మీకు తటస్థపడితే వాళ్ళు కర్కాటక రాశి ప్రభావంలో ఉన్నారని సులభంగా తెలుసుకోవచ్చు. అలాగా నెక్స్ట్ వచ్చేది ఇంటలెక్ట్. ఫస్ట్ ఏమో ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ ప్రకారం కర్కాటక రాశి వాళ్ళు ఐ డిజైర్ అంటుంటారు అన్నమాట, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి. నెక్స్ట్ సింహరాశి ప్రభావంలోకి వస్తే వాళ్ళు ఇంటలెక్ట్ పనిచేస్తుంటుంది. ఇంటలెక్ట్ పనిచేయడంతో వాళ్ళు ఏమంటారంటే అయినో నాకు తెలుసండి ఇవన్నీ, మాకు ఇవన్నీ తెలుసు, చెప్పేదే ఉంది ఇంట్లో అన్నట్టుగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా మాకు తెలుసులేండి అనే వాళ్ళందరూ కూడా సింహరాశి ప్రభావంలో ఉంటారు. తెలియటం వేరు, ఆచరిస్తే వచ్చే జ్ఞానంతో ఉన్న మాటలు వేరు. అక్కడ ఇంకా సింహరాశిలో తేడా ఉండదు, ఇంటలెక్ట్ ఉంటుంది అంతే. ఊరికే అన్ని పుస్తకాలు చదివి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది తప్ప ఇంప్లిమెంటేషన్ ఉండకపోవచ్చు. ఇంకా సెల్ఫిష్నెస్ కూడా ఉంటుంది సింహరాశిలో. తర్వాత ఎప్పుడైతే మనిషి ఇంకా డెవలప్ అవుతూ ఉంటాడో నెక్స్ట్ వాడు ధనుస్సు రాశి ప్రభావంలోకి వచ్చి వాడికి ఒక విజన్ వస్తుంది. విజన్ అంటే ఒక దాన్ని ఇది కరెక్ట్ ఇలా దర్శించాను నేను అంటే ఏంటి, ఇప్పుడు గురువుగారి గురించి విన్నాను, లేకపోతే అలాగే ఇంకా షిరిడి బాబా చరిత్ర చదివారు, లేకపోతే ఇంకా అరవిందులు చదివారు, అలాగే మాస్టర్ గారు సివివి గారి యోగం గురించి తెలుసుకున్నారు. వీటి వల్ల ఏమొస్తుందంటే వాళ్ళకు ఒక దృష్టి ఏర్పడుతుంది. అప్పటి వరకు లేని చూపు ఒకటి వస్తుంది. ఇంతవరకు నాకు కోరిక ఉంది, నాకు ఇది కావాలి నాకు అది కావాలి అన్నవాడు, నాకు తెలుసులే అన్నవాడు, ఇప్పటి నుంచి ఏంటంటే ఓ ఇదేదో తెలుసుకోవాలి ఒక జిజ్ఞాస వస్తుంది. అంతవరకు లేని జిజ్ఞాస ఒకటి వస్తుంది. దాంట్లోంచి ఏమవుతుందంటే ఇంట్యూషన్ పుడుతుంది. ఇంటలెక్ట్ దాటి ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఉంది, ఇన్స్టింక్ట్ నుంచి ఇంటలెక్ట్కి వస్తాడు. ఇన్స్టింక్ట్ అంటే అప్పటికి అనిపించింది చేయడం అంతే. ఇన్స్టెంట్గా ఒకటి అనిపిస్తే అది చేసేయటం అది. ఇప్పుడు జంతువులు ఉంటాయి, వాటికి ఏమనిపిస్తే అవి చేస్తాయి, తప్ప ఆలోచన పాలోచన ఏమి ఉండదు. అక్కడి నుంచి ఏమవుతుంది, ఇంటలెక్ట్ వస్తుంది. మనిషికి ఇంటలెక్ట్ ఉంటే కొంచెం ఆలోచించి చేస్తుంటాడు. ఆ ఆలోచన నుంచి నెక్స్ట్ స్థాయి ఏంటంటే ఇంట్యూషన్కి వస్తాడు. ఇంట్యూషన్కి వచ్చినప్పుడు వాడు ఓహో ఇదన్నమాట ప్రణాళిక, దీంట్లో మనం కూడా పాల్గొవాలి అని అనిపిస్తుంది. అప్పటికి ఒక లక్ష్యాన్ని సాధించడం, ఒక నూతన యుగాన్ని నిర్మిస్తాము అని గురువు గారు చెప్పిందని అది మనకు నచ్చింది, మనం కూడా చేస్తామన్నప్పుడు మనం ధనుస్సు రాశి ప్రభావంలో ఉన్నామని సిన్సియర్గా దానికోసం పాటు పడుతూ ఉంటే, ఊరికే లిప్ సింపతి కాకుండా. అలాంటి వాళ్ళు ధనుస్సు రాశి సింబల్ ప్రభావంలోకి వస్తారు, వాళ్ళు కూడా అది సాకారం చేయడానికి సాయశక్తిగా కృషి చేస్తారు. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మకర రాశి ప్రభావంలోకి వస్తాడు మనిషి. వచ్చి ఐ రియలైజ్ ఎస్ నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నామంటే ఎప్పుడైతే ఒక వెలుగు పడిందో, ఆ వెలుగు పడితే ఇంట్లో ఉన్న వస్తువులు, గదిలో ఉన్న వస్తువులు అన్నీ కనిపిస్తాయి. ఎక్కడెక్కడే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమి ఎలా నడవాలో, ఎలా సర్దుకోవాలి ఇవన్నీ. అలాగా ఎప్పుడైతే మనిషి ఒక పర్టికులర్ లక్ష్యం కోసం పనిచేస్తూ ధనుసు రాశి ప్రభావంలో ఉన్నాడో వాడికి ఇంట్యూషన్ డెవలప్ అయ్యి ఆ విషయంతో వాడికి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఒక గొప్ప వెలుగు వస్తుంది. భగవంతుడి వెలుగుని వాడు పొందగలుగుతాడు. ఆ వెలుగులో ఆ ఇల్యూమినేషన్లో వాడు అంటే ఎస్ ఐ రియలైజ్, ఏమని రియలైజ్ అవుతాడు, ఇంతవరకు నేను మనిషిని అనుకుంటున్నాను, మనిషిని కాదు నేను జీవుణ్ణి, శరీరాన్ని కాదు నేను జీవుణ్ణి అని రియలైజ్ అవుతాడు. అయిన తర్వాత వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇన్స్పిరేషన్ అంటే లోపల నుంచి వచ్చేది, అది ఐ గో ఫర్ ఎస్. ఎవరు చెప్పరు, ఎవరు చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళకి అనిపిస్తుంది, అది ఇన్స్పిరేషన్ అండి. ఫలానా వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి అంటారు కొందరు. రవీంద్రనాథ్ ట్యాగూర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కవితలు రాశాను, లేకపోతే ధోనిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను క్రికెటర్ని అయ్యాను, లేకపోతే టెండూల్కర్ని చూసి నేను క్రికెటర్ అయ్యాను, లేకపోతే విశ్వనాథ్ ఆనందం చూసి నేను చెస్ ఆడుతున్నాను. అలాగే మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే నాకు మాస్టర్ ఆర్కే అనొచ్చు కొందరు, లేకపోతే గురువు గారు అనొచ్చు, లేకపోతే ఇంకా ఎవరి పేరన్నా చెప్పచ్చు. ఆ ఇన్స్పిరేషన్ మీ లోపల నుంచి వస్తుంది, వాళ్ళు చేసే పనులు మీకు నచ్చి. అలాంటిదంతా కూడా కుంభరాశి ప్రభావంలో వస్తుంది. ఈ రాశిలో ఏంటంటే ఐ గో ఫోర్త్, ఎక్కడికి నేను వెళ్ళిపోతాను సేవ చేయడానికి. కుంభరాశి వాడికి ఆ ఇల్యూమినేషన్ తర్వాత ఇన్స్పిరేషన్ వస్తే వాడు సేవ పదంలో వెళ్తూనే ఉంటాడు తప్ప ఎవరూ ఆపలేరు. అదైన తర్వాత మీనరాశి ప్రభావంలోకి వస్తాడు. సర్వ చేసి 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 మీనరాశి ప్రభావంలో భగవంతుడు నేను ఒకటే అనే స్థితిని చేరుకుంటాడు. భగవంతుడు నేను ఒకటే అనే స్థితి ఏంటంటే ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, మనం ఆల్రెడీ మకర రాశి చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం, అనాహతం విశుద్ధి మధ్యలో ఒక హృదయ పద్మంలో ఇండిగో కలర్లో నారాయణుని ధ్యానం చేసుకోండి. తెల్లటి పద్మంలో ఉన్నవాడిని, ఆ తెల్లటి పద్మంలో ఉన్న నారాయణుడే ఈ సృష్టిలోని సృష్టికి అతీతమైన భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే మన మీద ప్రేమతో మన శరీరంలో స్థితమై ఉన్నాడు. హృద్దేశి అర్జున తిష్టతి అని చెప్పిన భగవద్గీతలో వాక్యం అదే. అలాగా ఐడెంటిఫికేషన్, ఆ హృదయ పద్మంలో ఉన్న భగవంతుడే నేను అని ధ్యానం చేసుకుంటాను. గాయత్రి మంత్రంతో చేయొచ్చు, లేదా సోహం చేయొచ్చు, లేకపోతే ఎలాగైనా చేయొచ్చు. అలాగా హృదయ పద్మంలో ఉన్న నారాయణ్ణి దర్శించడం, ఆయనతో ఒకటవడం, ఐడెంటిఫికేషన్. వీ ఐడెంటిఫై విత్ గాడ్, ఐ ఐడెంటిఫై విత్ ద డివైన్, ఐఆమ్ కనెక్టెడ్ టు ద డివైన్, ఐఆమ్ వన్ విత్ ద డివైన్ అంటే ఈ రాశి అనమాట మీన్ రాశి. ఈ రకంగా ఈ ఆరు రాశుల్ని సిక్స్ పాయింటెడ్ స్టార్ అంటారు. అంటే కింద నుంచి ఒక భుజం పైకి ఉన్న త్రికోణం, పైనుంచి కిందకి ఎఫెక్స్ ఉన్న కోణం ఉన్న త్రిభుజం ఒకటి, ఈ రెండు కలిపితే సిక్స్ పాయింటెడ్ స్టార్ అంటారు. దీంట్లో ఒకటేమో పైనదేమో మీనము, కింద ఉన్న కర్కాటకం, మిగతా నాలుగు రాశులు నాలుగు పాయింట్లలో ఉంటాయి. ఇదంతా కూడా ఈ సిక్స్ పాయింటెడ్ స్టార్ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీకి గుర్తు. మనందరం మానవ జాతిలో ఉన్నాం, మానవ జాతి అంటేనే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ కలతో కలిసి పనిచేస్తాం. ఈ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ గురించి ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ ఎ నర్సరీ టు ద ఇన్కార్నేటింగ్ సోల్స్. గురువు గారు కూడా అంటారు ఇది నేను నర్సరీని తయారు చేస్తున్నాను అని. అంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీతో కలిసి పనిచేస్తున్నారు గురువు గారు అని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇది అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ, ఫిఫ్త్ సిక్స్త్ అలాగే ఒకటి నుంచి ఆరు వరకు చెప్పుకున్నాం, ఏడు వరకు, అవన్నీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఈ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీలో జరిగేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకే క్వాలిటీ కలిగి ఉంటారు, ప్రేమ త్యాగం. అందుకని గురువు గారి జీవిత చరిత్ర చదివితే నేను ప్రేమను అందరికీ పంచాను, అది ఎన్నో రెట్లు పెరిగి పెద్దదై మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, ఈ విశాల విశ్వం అంతా వ్యాపించింది. అలాగే నేను నా సమస్తాన్ని గురుదేవుల ఆదేశానుసారం విశ్వ కళ్యాణం కోసం, విశ్వ మానవుడి కోసం త్యాగం చేశానని చెప్పుకుంటారు. ఆ రెండు మాటలు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీకి ఒక ఖచ్చితమైన గుర్తు అన్నమాట. ఎవరి జీవితం అలా ఉందంటే వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీతో కలిసి పనిచేస్తున్నారని మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకా ఈ సందర్భంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం అని అనుకునేవాళ్ళు అప్పుడప్పుడు ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు అని క్లియర్గా ఇచ్చారు గురువు గారు. పూజ గురుదేవులు ఇచ్చిన ఆ కొన్ని పాయింట్లు ఆల్రెడీ మనకు తెలిసిన ఒకసారి ఇక్కడ చెప్పుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది ఉన్నతమైన దీక్షలు తీసుకోవడానికి ముఖ్యమైన రాశి. ఇది మామూలు దీక్షలు కాదు, ఒకటి రెండు మూడు దీక్షలు అన్నీ చిన్న చిన్నవి అనమాట. ఇంకా పైన ఐదు అంటే సాక్షాత్తు ఒక మాస్టర్ తయారవుతాడు. ఆ తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గురువుగారు ఎంతటి వారు అంతటి వారుగా అవటానికి కావాల్సిన దీక్షలన్నీ కూడా ఈ తొమ్మిదవ రాశి అయిన ధనుసు రాశి నుంచి మొదలవుతాయి. ఇక్కడ గురువుగారు ఏమి ఇచ్చారంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం అన్నవాళ్ళు రెండు వాళ్ళ జీవితంలో ఒక మూడు నాలుగు పాయింట్లు బాగా పాటించాలి. దాంట్లో మొదటిది వ్యక్తిత్వ పరిష్కారం, అలాగే పాత్రత పెంపొందించుకోవడం. ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి. మేము గాయత్రీ పని చేస్తాం, మేము రోజు పూజ చేస్తాం, మేము రోజు యజ్ఞం చేస్తాం, ఓకే అవన్నీ రైట్. కానీ ఎప్పుడైతే వ్యక్తిత్వంలో పరిష్కారం చేసుకోలేదో, ఎప్పుడైతే మన పాత్రత పెంపొందించుకోలేదో, అప్పుడు వాటి వల్ల ఉపయోగం ఉండదు. ఎవరు చెప్తున్నారు? ఇది గురువుగారే చెప్తున్నారు. మరి వ్యక్తిత్వ పరిష్కారం అంటే ఏంటి, పాత్రత పెంపొందించుకోవడం అంటే ఏంటి అనేది గురువుగారి జీవిత చరిత్రలో చాలా క్లియర్గా ఇచ్చారు. దయచేసి ఒకసారి గురువుగారి జీవిత చరిత్ర మళ్ళీ చదవండి ఆ యాంగిల్లో. అలాగే రెండోది ఏంటంటే ఏ పని చేసినా సరే, అంటే ఒక గాయత్రి జపం చేసినా, అలాగే మనం రకరకాలు చెప్తున్నాం వీటిలో, వాటిల్లో ఏ సాధన చేసినా కూడా మనలో బ్రహ్మ తేజస్సు ఉద్భవించాలి. బ్రహ్మ తేజస్సు ఉద్భవించి అది పెరిగి పెద్దదై మనం నడిపించాలి, బ్రహ్మ తేజస్సు రావాలి. అలాగే మన కార్య మన క్రియాకలాపాలన్నీ కూడా మన చేసే పనులన్నీ కూడా బ్రహ్మ తేజస్సుని పెంపొందించేవిగా ఉండాలి. అలాగే మూడోది ఏంటంటే మన జీవన సరళిని ఆధ్యాత్మిక సరళిలోనికి మార్చుకొని తీర్చిదిద్దుకోవాలి. అంటే మన జీవితం సరళి ఏమీ మార్చుకోకుండా, మేము గాయత్రి చేస్తున్నామండి, మనం ఏమీ మార్చుకోకుండా మనం ఎలాగ గాయత్రి మొదలు పెట్టినప్పుడు ఎలా ఉన్నాము, మొదలు పెట్టినా కూడా జీవన సరళి అలాగే ఉంటే అది ఎందుకు ఉపయోగపడదు అని చాలా హెచ్చరికగా చెప్తున్నారు గురువు గారు. ఎవరైతే ఆధ్యాత్మిక సరళిలో వాళ్ళ జీవన సరళి మార్చుకుంటారో వాళ్ళ జీవితాలే సఫలమవుతాయి. దీనికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. తులసీదాసు రాముణ్ణి సేవించడం, తులసీదాసు ఎలాగ రాముణ్ణి సేవించాడు, అలాగే సూరదాసు కృష్ణుణ్ణి ఎలా సేవించాడు, అలాగే చైతన్య మహాప్రభు మీరాలు కృష్ణుణ్ణి ఎలా సేవించారు, అలాగే రామకృష్ణ పరమహంస గారు కాళీమాతను ఎలా సేవించారు, ఇవన్నీ కూడా మనకు జీవన సరళిని ఆధ్యాత్మిక సరళిగా మార్చుకోవడం అంటే ఏంటో తెలుస్తుంది. ఇన్ని పుస్తకాలు చదవాలా, ఇంత విశేషం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ జీవన సరళి ఎలా మార్చుకున్నారు, ఎన్ని గంటలు వాళ్ళు జపం చేసేవాళ్ళు, ఎంత తీవ్రతతో చేసేవాళ్ళు. గురువుగారు ఇంత చెప్పినా చాలా సులభంగా మనకు అర్థమవటానికి ఒకటి చెప్పారు, భావనాత్మకంగా మీరు ఎంతసేపు చేస్తారో అది ముఖ్యం. ఎంత జపం చేశారు అన్నదానికంట, మీరు 10 సార్లు చేసినా, 12 సార్లు చేసినా, లేకపోతే రోజుకి 5 మాలలు చేసినా, 10 మాలలు చేసినా, భావన మటుకు సంపూర్ణంగా మీరు నెలకొని ఉండాలి. అప్పుడే అది ఫలిస్తుంది, లేకపోతే దానికి కావాల్సిన రిజల్ట్ మటుకు రాదు, ఊరికే జరిగిపోతుంది జపం. అలాంటి ఉట్టుట్టి జపాలు వద్దు. దీనికి ఇంకా కొంచెం జోడించారు, అదేంటంటే మన శీలము, మన చింతన. శీలం అంటే మన క్యారెక్టర్, మీ అందరికీ తెలుసు, దాని గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అలాగే మన చింతన అంటే ఆలోచన విధానం, అలాగే మన ప్రవర్తన, ద బిహేవియరల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆదర్శవాదం యొక్క అచ్చులు మోసపొందే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఏ రిజల్ట్స్ రావు. అందుకని ఈ మనం ఈసోటరిక్ ఆస్ట్రాలజీ చదువుకుంటున్నప్పుడు ఈసోటరిక్ ఆస్ట్రాలజీ ఎందుకు అని మొట్టమొదటి చెప్తే, ద సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ ద పాయింట్స్ ఆఫ్ రిసీవింగ్ ది ఎనర్జీ ఇవేమిటి అని తెలుసుకోవడం, ఆ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీతో మనం కాంటాక్ట్ పెట్టుకోవడం అనేది ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో చెప్పిన ముఖ్యమైన విషయం. అలాంటి విశ్వంలో అందరికీ శక్తిని పంచే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీతో కాంటాక్ట్ పెట్టుకోవాలంటే మన శీలము, మన చింతన, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది గురువుగారి జీవితాన్ని బట్టి మనం మనలో ఉన్న లోపాలని వీటిని సవరించుకోవాలి. ఇంకా ఏంటంటే దీంట్లో ఒక ముఖ్యమైన సాధన ఉంది, అదేంటంటే డైరెక్ట్గా ఈ ముఖ్యమైన సాధన ఎక్కువగా ఎవరికి బాగా ఫలిస్తుందంటే ధనుస్సు రాశి వాళ్ళ లగ్నంగా ఉన్నవాళ్ళు, లేదా ధనుస్సు రాశిలో వాళ్ళ సూర్యుడు ఉన్నవాళ్ళు మెయిన్గా, అలాగే ధనుసులో చంద్రుడు అంటే మూల, పూర్వాషాఢం, ఉత్తరాషాఢం ఒక భాగం, లేకపోతే డిసెంబర్లో పుట్టిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ జాతకం ప్రకారం లగ్నం ధనుస్సు అయిన వాళ్ళు వీళ్ళకి. అలాగే ఇవన్నీ కాకుండా గురువుగారు ఇచ్చిన పనులు ఎలాగైతే చేద్దామని, ఉన్నత లక్ష్యాలు సాధిద్దామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా ధనుసు రాశి ప్రభావంలోకి వస్తారు. ఆ ఆలోచనలు చేస్తూ ఉంటే ఆ రాశి ప్రభావంలో ఉంటాం, అది గుర్తు. వాళ్ళకు ఒక సాధన ఉంది, అదేంటంటే ఈ సాధన ఇప్పుడు చెప్పబోయే సాధన చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏమవుతుందంటే గురువే వాళ్ళలోకి దిగి వచ్చి పనులు చేయిస్తాడు. ఈ సాధన కరెక్ట్గా చేసుకుంటే మనలోకి గురువు అవతరించి మన ద్వారా ఆయన పనులు చేసుకుంటాడు. ఇంకా మనం పక్కన ఉంటామే ఆయన పనులు జరిగిపోతూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా గురువుగారి జీవిత చరిత్రలో ఉంటుంది. నా మనస్సంతా ఎప్పుడూ నా గురుదేవులతో జోడించబడి ఉంది, ఆయన ఏం చెప్తే నేను అది చేస్తూ ఉన్నాను. భౌతికంగా అటుగా నేను మొత్తం ఈ జీవితంలో 3 సార్లే చూశాను, నేను ఎప్పుడు కూడా సదా ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నాను, నా మనస్సు ఎప్పుడు ఆయనతో ఒకటై ఉంది అని గురువుగారి ఆత్మకథలో ఉంటుంది. అది ఈ ధనుస్సు లగ్నంలో ఉన్న ఈ సాధన విశేషం. అదేంటంటే నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని పెదాలు మూసేసుకొని నాలిక కదలకుండా ఓంకారం చేయాలి. ఆ ఓంకారం చేసేటప్పుడు ముక్కుతో వస్తుంది అన్నమాట, నోరు తెరిచి ఓంకారం కాకుండా నోరు మూసుకుని ఓంకారం చేయాలి. ఆ నోరు మూసుకుని ఓంకారం చేస్తున్నప్పుడు ఒక స్టేజ్ గమనిస్తారు. ఆ స్టేజ్ గమనించిన తర్వాత మెల్లిగా మనసులోనే ప్రశ్న వేసుకోవాలి, ఈ ఓంకారం ఎక్కడి నుంచి పుట్టింది అని. మళ్ళీ రిపీట్ చేస్తాను, స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకొని నోరు కూడా బాగా బిగించేసి అంటే నోరు మూసుకుని ఓంకారం ముక్కుతో అంటూ అలాగ ఓంకారాన్ని చేసిన తర్వాత ఈ ఓంకార శబ్దం ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది అని అనుకుంటే అది ఆస్తి ఏమవుతుందంటే హృదయంలోంచి వస్తుందని తెలుస్తుంది. ఎప్పుడు చేసేస్తున్నారు. ఆ తర్వాత మొట్టమొదట ఓంకారం అన్నప్పుడు అప్పుడేమవుతుందంటే మూలాధారంలో ఉన్న కొండల్ని మెల్లిగా విశుద్ధి వరకు వస్తుంది. విశుద్ధి వరకు వచ్చి ఈ శబ్దం ఎక్కడి నుంచి పుడుతుంది అని ప్రశ్నించుకుంటే అది అప్పుడు హృదయంలోంచి పుడుతుందని, మన అనాహతంలోకి దిగుతుంది. ఇది దిగటం అంటే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మన శరీరం మీద చీమపాకితే ఎలా తెలుస్తుంది, అలాగే అనాహతంలోకి దిగి మనకు ఎడం చేతి వైపు గుండె ఉంటుంది అని చెప్పుకుంటాం. దానికి కొంచెం కిందగా ఒక పాయింట్ దగ్గర తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఆ పాయింట్ ఆరెంజ్ కలర్లో ఉందనుకొని ఆ ఆరెంజ్ కలర్ వెనకాలంతా లైట్ గ్రీన్ కలర్ ఉంది అనుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లేత ఆకుపచ్చ రంగులో ఉందనుకోవాలి. కాసేపు ఆ లేత ఆకుపచ్చ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడి నుంచి అయితే శబ్దం ఉద్భవించిందని మనకు తెలిసిందో ఆ పాయింట్ని ఆరెంజ్ కలర్లో అనుకుని మళ్ళీ ఓంకారం అనాలి. ఇప్పుడు మామూలుగా అనాలి, అలాగ వినండి వినండి. అప్పుడు ఓంకారం చేస్తే అనాహతంలోకి వచ్చిన ఆ కుండల్ని సహస్రారం చేరుతుంది. సహస్రారం చేరినట్టు తెలుస్తుంది, తల మీదకి ఎక్కినట్టుగా తెలుస్తుంది అంతే. తర్వాత అక్కడ మళ్ళీ నేను ఓంకారాన్ని అని ఓంకారం చేయాలి. ఇప్పుడు నేను ఓంకారాన్ని అని ఎవరైతే ఉచ్చరిస్తారో అప్పుడు ఏమవుతుందంటే గురువే వచ్చి వాళ్ళు దిగిపోతాడు. వచ్చి ఇంకా ఆయన చెప్తుంటాడు వీడు పని చేస్తుంటాడు, ఆయన చెప్తుంటాడు వీడు పని చేస్తుంటాడు. ఇది జరుగుతుంది, జరిగి జరిగి గురువుగారి జీవితం ఎలా నడిచిందో అలా నడుస్తుంది. అంతటి ఉన్నతమైన ఒక మహోత్కృష్టమైన కుండలిని సాధన ఈ రాశిలో ఉంది. ఇది మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిటారుగా కూర్చొని వీలైతే మామూలుగా నేల మీద కూర్చొని బాసిపీట వేసుకొని ఓంకారం చేయాలి. ఓంకారం చేసే ముందు గాలి బాగా పీల్చుకొని పెదాలు మూసేసి అలా చేస్తే మూలాధారం నుంచి కుండల్ని విశుద్ధిలోకి వస్తుంది. అప్పుడు ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న ఒకటి మనసులో వస్తే అది విశుద్ధిలోంచి అనాహతంలోకి మెల్లిగా దిగొస్తుంది. అనాహతంలోకి వచ్చినప్పుడు ఒక పాయింట్ తెలుస్తుంది, ఆ పాయింట్ని గుర్తుపెట్టుకొని ఆ పాయింట్ ఆరెంజ్ కలర్లో ఉంది అనుకోవాలి. ఆరెంజ్ కలర్లో ఉన్న పాయింట్ వెనకాలంతా కూడా బ్యాక్గ్రౌండ్ లేక ఆకువచ్చ అనుకోవాలి. ఇప్పుడు మీరు రెండో స్టెప్లో ఓంకారం అనేటప్పుడు లేత ఆకుపచ్చ రంగు ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆరెంజ్ కలర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని చూస్తూ మళ్ళీ అక్కడి నుంచి ఓంకారం అనాలి. ఓ అలా దీర్ఘంగా అంటే అక్కడి నుంచి అనాహతం నుంచి మెల్లిగా కొండల్ని సహస్రారం చేరుకుంటుంది. సహస్రారం చేరుకోవడం మీకు తెలుస్తుంది, కళ్ళు మూసుకున్నప్పుడు తల మీద కాస్త నూనె చొక్క కొంచెం ఎక్కువ వేసుకుంటే తలలోంచి నూనె అటు ఇటు కారుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది కదా. అలాగా కింద నుంచి ఇలా మెల్లిగా పైకి వెళ్ళి సహస్రారంలో చేరుకున్నట్టు కొండల్ని ఖచ్చితంగా తెలుస్తుంది సిన్సియర్గా చేసేవాళ్ళకి. అక్కడ ఆగి మళ్ళీ ఓంకారం అనాలి. ఆ ఓంకారాన్ని ఎలాంటి భావనతో అనాలంటే ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో ఆరెంజ్ కలర్లో ఉన్న పాయింట్ దగ్గర నుంచి సహస్రారం వరకు ఉన్న వెలుగు మొత్తం ఓంకారము అది నేను అని భావిస్తూ, అంటే ఏంటి అనాహతంలో నుంచి సహస్రారం వరకు ఉన్న మొత్తం కూడా ఒక వెలుగుతో భగవంతుడి వెలుగుతో ఓంకారంతో నిండిపోయింది, అది నేనే నేను ఓంకారాన్ని అని భావన చేసుకుంటూ మళ్ళీ సహస్రారంలో ఉన్న స్థితిలోంచి ఓంకారం చేయాలి. అది మూడవ ఓంకారం. అక్కడ సహస్రారంలోంచి ఓ అలా చేసుకుంటే ఆ ఓంకారం అయ్యే పరిస్థితి పూర్తయిపోయేసరికి మన గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఓంకారాన్ని అందుకుని తను వస్తారు. వచ్చి ఇప్పుడు ఆయన ఉచ్చరిస్తాడనమాట ఓంకారం, మనం కాదు. ఇప్పుడు ఉచ్చరించేది మనమే అని మనం అనుకుంటున్నా కూడా ఇక్కడి నుంచి ఇంకా అనే ఓంకారాలు ఏవైనా సరే ఆయనే అంటాడు. అలాగా గురువుని మన యొక్క పాత్రత ద్వారా గురువుని మన యొక్క పాత్రత ద్వారా మనలోకి ఆహ్వానించాలి. ఈ సమయానికి వచ్చేప్పటికీ శిష్యుడు సూప్రాకాస్మిక్ అంటే విశ్వ బ్రహ్మాండీయ చేతనత్వంతో ఒకటవుతాడు. అది ఈ ధనుస్సు రాశిలో ఉన్న ఒక గొప్ప విశేషం. ఇలాంటి విశేషాన్ని బాగా ఉపయోగించుకోవాలి. అంటే సంవత్సరం మొత్తంలో ధనుస్సు రాశి ఎప్పుడు వస్తుందంటే మీరందరికీ తెలుసు, కార్తీక మాసం అయిపోగానే వచ్చేది ధనుస్సు రాశి, ధనుర్మాసం. అక్కడ ఏమిటంటే మనకు సూర్యోదయానికి ముందు 2 గంటలు బ్రాహ్మీ ముహూర్తం అంటాం, ఆ టైంలో చేసిన ఆధ్యాత్మిక సాధనలన్నీ బాగా ఫలిస్తాయి. అలాంటి సమయం అనమాట సంవత్సరం మొత్తంలో ధనుస్సు రాశి. అందుకని ధనుస్సు రాశి ధనుస్సు సంక్రమణం ఆ రోజు జనరల్గా ఏం చేస్తారంటే తిరుప్పావై చదువుతారు. ఆ ధనుస్సులో వచ్చే ఏకాదశి అలాగే ధనుస్సులో వచ్చే పౌర్ణిమ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ అయిన ఈ ధనుర్మాసంలో మనం మళ్ళీ వస్తుంది ఎప్పుడో, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిబ్రవరికి వచ్చాం కదా, మెల్లిగా ఇప్పుడు నవంబర్ దా డిసెంబర్ అంటే 3 నెలల ముందరగా వచ్చేసాం. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఈ ధనుస్సు రాశికి సంబంధించిన సాధన ఏంటంటే ఒక 18 మంది కలిసి ఒక ట్రయాంగిల్గా కూర్చుంటారు. అంటే ఒక్కొక్క భుజంలో ఆరుగురు ఉంటారు, 6×18 వీళ్ళందరూ కలిసి అగ్ని సూక్తాలు చదువుతారనమాట. ఆరెంజ్ కలర్ ఈ రాశికి రంగు ఆరెంజ్, ఆరెంజ్ అంటేనే అగ్ని. అలాగే దీనికి నెంబర్ 3, 3 ఒక వైశాల్యం మొట్టమొదటగా కనిపించేది అంటే బిందువు, నెక్స్ట్ గీత, తర్వాత వచ్చేది 3, 1, 2, 3. ఈ 3 నుంచే మిగతా మనకు ఏరియా అంతా వస్తుంది, అంతవరకు ఏరియా ఉండదు. ఈ రకంగా ధనుస్సు రాశి మనకు కుండలిని జాగరణకి, విశ్వ చైతన్యంతో మనం ఒకటవటానికి ఒక మంచి సహాయపడే రాశి అన్నమాట. ఈ రాశి గురించి చాలా చెప్పుకోవాలి. ఇప్పటికీ మనం ఎంతైంది, ఈ రాశి గురించి భారతంలో అర్జునుడి కథ చెప్తారనమాట. ఈ అర్జునుడి కథలో ఏంటి, కిందకి చూసి పైన ఉన్న మత్స్య యంత్రాన్ని కొట్టాలి. అలాగే మనం సాధన చేసేటప్పుడు మనలో ఉన్న 5 బాణాలు ఏంటంటే మన పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. వీటిలో బయటికి పోయే వాటిని లోపలికి తీసుకోవాలి. మన హృదయంలో ఒక 5-pointed star ఊహించుకొని మనం ఆ 5-pointed starలోకి ఈ 5 ఇంద్రియాలని ఉపసంహరించుకుంటున్నాము. ఎలాగైతే తాబేలు ఇలా చప్పుడు చేసామనుకోండి, తల లోపలికి వెళ్ళిపోతుంది, 2 చేతులు లోపలికి వెళ్ళిపోతాయి, 2 కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, అంటే 5 లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా గుండ్రంగా దిప్పలాగా ఓవల్ షేప్లో ఒకటి కనిపిస్తుంది తప్ప ఇంకేం కనపడదు. అలాగా మనం కూడా నేను అంతర్ముఖుణ్ణి అవుతున్నాను ఓంకారం చేసుకుంటే ఇంద్రియాలన్నీ కూడా హృదయంలో ఉన్న 5-pointed starలో కలిసిపోతాయి. ఆ తర్వాత ఓంకారం చేయాలి. ఈ ఓంకారం దీర్ఘంగా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనలో మత్స్య యంత్రాన్ని ఛేదించడం అంటే మీనరాశికి 2 చేపలు ఉంటాయి, ఆ 2 చేపల మధ్యలో ఉన్న ఖాళీ ఏదైతే ఉందో దాన్ని హయ్యర్ బ్రిడ్జ్ అంటారు. మీనరాశిలో ఉన్న 2 చేపలు, మనలో ఉన్న పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఈ 2 మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని పూర్తిగా, గ్యాప్ను పూర్తిగా వెలుగుతో నింపాలి అనేదే సాధన యొక్క ఉద్దేశ్యం. ఎప్పుడైతే దాన్ని మనం ఇంద్రియాలని అంతర్ముఖం చేసి ఆ లక్ష్యాన్ని ఛేదించాము, ఆ లక్ష్యం ఛేదించడం అంటేనే ఆ 2 మధ్య ఉన్న గ్యాప్ని వెలుగుతో నింపడం అనేది చేసాము. అప్పుడు ద్రౌపది అనే అగ్నిలోంచి పుట్టిన శక్తితోటి ఈ పంచపాండవులకి వివాహం అవుతుంది. పంచపాండవులు అంటే మనలో ఉన్న పంచభూతాలు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్యక్తి పుట్టాడు అనమాట. అవన్నీ కూడా వ్యక్తులుగా భారతంలో కనిపిస్తారు, అవే శక్తులుగా మనలో శరీరంలో ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలు అలాగే 5 భూతాలు ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఉన్న అగ్ని నుంచి పుట్టిన శక్తి ఏదైతే ఉందో ఆ ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాయి. అంటే మన లోపల మనల్ని నడిపిస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ భగవంతుడి వెలుగు ఏదైతే ఉందో అది పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో వెలుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే వెలగదు, సాధన చేసుకుంటేనే వెలుగు. ఆ 2 మధ్య కనెక్షన్ వచ్చిన తర్వాత ఉన్న వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగులో జీవించడం అనేది దివ్య జీవనము అని అంటాం. అరవిందులు చెప్తారు డివైన్ లైఫ్. ఆ దివ్య జీవనం వచ్చినప్పటి నుంచి ఇంకా శ్రీకృష్ణుడు అతనికి సారథిగా ఉంటాడు. అలాగే అర్జునుడు పాశుపతం ఇలాంటివి సంపాదించడానికి అడవులకు వెళ్ళి శంకరుణ్ణి కూడా మెప్పిస్తాడు. అలాగే ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు, అక్కడ ఆయన సింహాసనం ఇస్తాడు. అలాగే అక్కడ అప్సరసలు, ముఖ్యంగా తిలోత్తమ అనుకుంటా ఆవిడ, నాతో రా అంటే దాన్ని తృణీకరించగలిగిన ఇంద్రియ జయం సంపాదించడం, ఇలాంటివన్నీ కూడా సాధకుడికి బయట కూడా అతనికి వచ్చే పరీక్షలు లాంటివి అనమాట. ఈ రకంగా అర్జునుడి జీవితం ఎలాగే గడిచిందో అలాగా ధనుస్సు రాశిలో ఉన్న సాధకుడి జీవితం కూడా అలా గడిచి, ఎలాగైతే అగ్ని గాంధీవాన్ని తూణీరాలని ఇచ్చాడు, అలాగా గురువుల పనిచేయడానికి కావాల్సిన శక్తిని మొత్తం ఈ హయ్యర్ బ్రిడ్జ్ ఏదైతే కన్స్ట్రక్ట్ అవుతుందో దానివల్ల సాధకుడికి లభిస్తుంది. అది ఒక రకంగా చెప్పాలంటే గాయత్రి మంత్ర గురువుగారు ఇస్తారు 3వ గాయత్రి మహాజ్ఞానంలో. ఆ వెలుగు అక్కడికి వచ్చింది, దాంట్లో నా మనసును తప్పింపచేశాను. ఎలాగంటే బంగారం కరిగించాలంటే కొలువిలో ఏం చేస్తారంటే గ్రాఫైట్ క్రూసిబుల్ ఒకటి పెడతారు, బాగా వేడికి పోయి ఎర్రగైపోతుంది, దాంట్లో బంగారం పోస్తే బంగారం టక్ టక్క కరిగిపోతుంది. ఆ తర్వాత దాన్ని బయట తీసి ఇలా అచ్చుల్లాగా పోసి దాని తర్వాత ఇంకా నగలు తీస్తారు. అలాగా ఈ ఆ తేజస్సులో నా మనస్సుని ముంచేశాను, ఆ తేజస్సు నా మనస్సు ఒకటైపోయిందని చెప్తారు. ఆయన సింబాలిక్గా చెప్పిందే ఇది. ఈ హయ్యర్ బ్రిడ్జ్ అంటే పీనియల్ పిచ్యుటరీ గ్లాండ్ మధ్యలో మనం భర్గ తేజస్సుని ఆహ్వానించాలి, గాయత్రి మాతని సవితా తేజస్సుని ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే ఏదో రోజుకి వస్తుంది అక్కడికి, వచ్చి 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 ఆ వెలుగు పెద్దదై 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 ఇంకా మన జీవితాన్ని అందరినీ తన అధీనంలోకి తీసుకుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ జీవితం దివ్య జీవనం అవుతుంది, వాళ్ళు చేసే పనులు దివ్య కర్మలు అవుతాయి. అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను మీలాగా కనిపించిన గూఢులు నన్ను కృష్ణుడు అనుకుంటారు, నా కర్మ దివ్య కర్మ, నేను చేసే పనులన్నీ దివ్యములు, నా ప్రకృతి దివ్య ప్రకృతి అని చెప్తారు. అలాగా సాధన చేసి ఈ స్థితి అందుకున్న మనందరికీ కూడా మన జీవితం దివ్య జీవితం అవుతుంది, దివ్య జీవనం అవుతుంది, మన కర్మలు దివ్య కర్మలు అవుతాయి, మన ఆలోచనలన్నీ దివ్య ప్రణాళికతో అనుసంధానం పడి అవే మన ప్రణాళికలు అవుతాయి తప్ప మనకు వేరే ప్రణాళిక ఉండదు. అలాంటి స్థితి గురుదేవుల జీవిత చరిత్రలో పూర్తిగా కనిపిస్తుంది. ఈ యాంగిల్లో మళ్ళీ గురువు గారి జీవిత చరిత్ర చదవండి, మీకు దాంట్లో ఈ దీనికి దానికి ఎంత కొరలేషన్ ఉంటుందో అర్థం చేసుకుని తర్వాత మనం కలుసుకున్నప్పుడు నాకు చెప్పండి, నేను సంతోషిస్తాను. ఇంకా దీంట్లో ముఖ్యమైన ఉన్న చాలా వరకు కవర్ చేసుకున్నాం ఈ దీంట్లోది. ఈ ఓంకారం చాలా చాలా ముఖ్యమైన సాధన. ఆ ఓంకారం గురించి మళ్ళీ చెప్తాను. అదేంటంటే నిటారుగా కూర్చుని పెదాలు రెండు మూసేసుకొని మనసులో ఓంకారం అనుకుంటూ పైకి ఓంకారం నోరు మూసుకొని ముక్కురానాలి. ఇలా ఓంకారం ముక్కుతో ఉచ్చరించినప్పుడు ఏమవుతుందంటే మూలాధారంలో ఉన్న కొండల్ని మెల్లిగా జాగృతమయ్యి విశుద్ధిలోకి వస్తుంది. అని అనగానే వచ్చేస్తుందా అండి అంటే ప్రయత్నం చేయగా చేయగా రావచ్చు, లేకపోతే మీ పూర్వజన్మ విశేషం గురువుదేవుల అనుగ్రహం వల్ల వెంటనే కూడా రావచ్చు, విశుద్ధి వరకు వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ అసలు ఈ ఓంకారం ఎక్కడ పుట్టింది అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. వేసుకుంటేనే నెక్స్ట్ జరుగుతుంది ప్రాసెస్. వేసుకుంటే అది కాస్తే మళ్ళీ అనాహతంలోకి వెళ్తుంది. అనాహతంలో ఒక బిందువు నుంచి మొదలైంది అని తెలుస్తుంది మీకు. ఆ బిందువుని ఆరెంజ్ కలర్లో ఉందనుకుని ఆ బిందువు చుట్టూ హృదయం అంతా కూడా లేత ఆకుపచ్చ రంగులో ఉందనుకుని మళ్ళీ అక్కడి నుంచి ఓంకారాన్ని ఓ అని ఉచ్చరించాలి. ఉచ్చరించినప్పుడు ఏమవుతుందంటే అనాహతం నుంచి మెల్లిగా కొండలని శక్తి సహస్రారం చేరుకుంటుంది. ఆ తర్వాత నేను ఓంకారాన్ని, నేను ఆ వెలుగుని అనుకుని మూడవ ఓంకారం చేస్తాం. మూడవ ఓంకారం చేసేటప్పటికీ గురుదేవులు మనలోకి అవతరిస్తారు. అప్పుడు ఇంకా మన జీవితం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది ఈ రాశి యొక్క అనంతమైన ఫలితం. ఇది ఎవరైనా సరే సాధించడానికి వాళ్ళకి ఇవ్వబడిన జన్మ అందుకే. అందుకని మన జన్మ చరితార్థం అవ్వాలంటే గురుదేవుల చేతిలో ఇన్స్ట్రుమెంట్గా అవ్వటం అనేది ఒక ముఖ్యమైన సాధన. అలాంటి సాధన మనకు ఈసోట్రిక్ ఎస్ట్రాలజీలో అలాగే మా శ్రీకే గారు స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో ఇచ్చారు ఈ సాధన. మీరందరూ బాగా దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వీస్ మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్ మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేణ మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.